ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయేటువంటి ఈ వాక్యం చాలా ఇంపార్టెంట్. అబ్రహాం జీవితంలో ఇఫ్ ఎట్ ఆల్ దెర్ ఇస్ వన్ చాప్టర్ దట్ ఈస్ వెరీ మచ్ యూనిక్, అది జెనెసిస్ 22. లెట్స్ గోయింగ్ టు ఇట్ విత్ అ బ్రీఫ్ ఇంట్రొడక్షన్. ఈ లోకంలో మనము ఏ వస్తువైనా కొనుక్కున్నప్పుడు దాన్ని టెస్ట్ చేయకుండా కొనం. అది చిన్న పెన్ అవ్వచ్చు, లేకపోతే ఒక కూరగాయ అవ్వచ్చు, లేదా ఒక ఖరీదైనటువంటి కార్ అవ్వచ్చు. పెన్ అయితే రాసి తీసుకెళ్తాం, కూరగాయ అయితే చేత్తో టెస్ట్ చేసి అప్పుడు దాన్ని వాడటానికి ప్రయత్నం చేస్తాం. అయితే వెహికల్ అయితే అట్లా కాదు, దాన్ని టెస్ట్ డ్రైవ్ అంటారు. ఇక్కడ మాత్రం చిన్న డిఫరెన్స్ కనబడుతుంది. వెహికల్ని మనకి టెస్ట్కి ఇచ్చినటువంటి వ్యక్తికి ఆ వెహికల్ యొక్క పర్ఫార్మెన్స్ తెలుసు, కానీ వెహికల్ డ్రైవ్ చేసేటువంటి మనకు తెలియదు. అందుకే దాన్ని టెస్ట్ డ్రైవ్ అంటూ ఉంటారు. నువ్వు టెస్ట్ చేసుకో కావాలంటే, దట్ ఈస్ ద యాటిట్యూడ్ అన్నమాట వెహికల్ మన చేతికై ఇచ్చినప్పుడు. ఈరోజు అబ్రహాం లైఫ్లో అలాంటిది చూడబోతున్నాం. హూ ఈజ్ టెస్టింగ్ హూమ్? ఎవరు ఎవరిని టెస్ట్ చేస్తున్నారు? ఎవరు టెస్ట్ చేయటం బట్టి ఎవరికి తెలుస్తుంది? చాలా స్టన్నింగ్గా ఉంటుంది ఈ యొక్క చాప్టర్. చాలా యునిక్ టర్న్స్ కనబడుతుంది దీంట్లో, మనం చూద్దాం. మనము ఈ చాప్టర్లో అబ్రహాము విశ్వాసము అనేటువంటి శిఖరానికి ఎక్కినట్లు మనం చూస్తాం. అబ్రహాం యొక్క జీవిత చరిత్రలో 11th చాప్టర్ చివరి నుంచి ఇప్పటిదాకా ఏ మౌంటైన్ ఎక్కినట్లు మనకు లేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఈ చాప్టర్లో ఒక మౌంటైన్ ఎక్కాడు. భౌతికంగానే కాదు, ఆత్మీయంగా కూడా ఆయన మౌంటైన్ ఎక్కినట్లు మనకి అర్థమవుతూ ఉంటుంది. అంతేకాదు, ఈ చాప్టర్స్లో మనకు వచ్చేటువంటి క్వశ్చన్స్ చాలా భయంకరమైనటువంటి క్వశ్చన్స్. మీలో ఎవరైనా ఆదికాండం 22 అధ్యాయం మొట్టమొదటిసారి చదువుతుంటే షాకింగ్గా ఉంటుంది, గందరగోళంగా ఉంటుంది, కన్ఫ్యూజింగ్, కోపం వస్తుంది, దేవుడి మీద అనుమానం కూడా వస్తుంది. దేవుడు తాను ప్రేమించినటువంటి అబ్రహాంని తన కొడుకుని బలిమ్మని ఎలా అడుగుతాడు? పైగా ఆ కొడుకుని దేవుడే ఇచ్చాడు. అంతేకాదు, ఎలా అనిపిస్తుంది తెలుసా? అబ్రహాంని ఏమని పిలవాలనిపిస్తుంది అంటే, మానవ బలిని కోరేటువంటి దేవుణ్ణి ఆరాధించే అబ్రహాము అని చెప్పాల్సి వస్తుంది. అది ఎలా ఉంటుంది? ప్యూర్లీ ఇల్లాజికల్, ఇల్లీగల్, అన్రీజనబుల్, ఇంపాసిబుల్ డిమాండ్ అది మనకు వచ్చేది. ఇంకా అంతకంటే భయంకరమైన తెలుసా? అబ్రహాము సనగకుండా, గొనగకుండా, అసలు ఎదురు చెప్పకుండా కొడుకుని తీసుకొని వెళ్ళిపోవటం. అబ్రహాం తన కొడుకుని అంతగా ప్రేమించేవాడైతే చేతులు కాళ్ళు కట్టేసి ఆ బలిపీఠం మీద, తాను కట్టినటువంటి ఆ ఆల్టర్ మీద ఎలా పడుకోబెట్టగలుగుతాడు? ఒక విధంగా చెప్పాలంటే అబ్రహాం పిచ్చోడా? ఇస్సాకు చిన్న పిల్లోడైతే తండ్రి కిరాతకుడు అనాలి, ఇస్సాకు పెద్దోడైతే ప్రశ్న ఏమీ వేయకుండా ఎలా పడుకోగలిగాడు? ఇవి ఎన్ని ప్రశ్నలో చూడండి. అయితే అబ్రహాం జీవితంలో ఇది భయంకరమైన టెస్ట్. ఎందుకంటామంటే, కొన్ని సంవత్సరాల క్రితం ఇస్మాయిల్ను వదిలేసుకున్నాడు, ఇప్పుడు తాను ప్రేమించే ఇస్సాకును వదిలేసుకోవాలా? ఇస్మాయిల్ని అరణ్యంలోకి పంపించేశాడు, ఇస్సాకుని బలిపీఠం మీద పడుకోబెట్టాడు. శారా ఇస్మాయిల్ని పంపించేమని అడిగింది, దేవుడు ఇస్సాకుని బలిచ్చేయమని అడుగుతున్నాడు. చాలా భయంకరంగా అనిపిస్తుంది. అందుకే దీన్ని ఏమన్నానంటే, ద మౌంట్ ఎవరెస్ట్ ఆఫ్ ఫెయిత్ అండ్ సరెండర్. అబ్రహాం యొక్క జీవితంలో ఇది ఎవరెస్ట్ శిఖరం లాంటిది. ఈ ఎవరెస్ట్ శిఖరాన్ని మనం చూసినప్పుడు ఒక ఛాయ కనబడుతుంది, ఒక షాడో కనబడుతుంది. దేనికో తెలుసా? ఇంతకంటే భయంకరమైనటువంటి కొండ ఇంకోటి ఉంది. ఆ కొండ మీద బలియాగం అయ్యింది, అదే కల్వరి కొండ. దీంట్లో ఒక చిన్న మనకి మినియేచర్లో తెలుస్తుంది, తండ్రి కుమారుణ్ణి బలిచ్చేటప్పుడు ఎంత భయంకరమైనటువంటి ఆలోచనలు ఉంటాయో, బాధ ఉంటుందో, అది మనం చూడగలిగాం. దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని సిలువు మీద బలియాగముగా విడిచిపెట్టడానికి ఇష్టపడినప్పుడు మానవుల యొక్క ప్రతి అవసరతను తీర్చాడు, మానవుడికి నిరీక్షణ అనుగ్రహించాడు, దయనీయమైనటువంటి మానవుడికి ఒక ఆశను కల్పించాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం సిలువు మీద చనిపోయినప్పుడు ఆయన ఒక హెల్పర్ కాదు, ఆయన ఒక మోటివేటర్ కాదు, ఆయన ఒక యాపటైజర్ కాదు, ఒకవేళ ఆయన లేకపోతే మనము పాపంలో చచ్చిపోయి ఉండేవాడు. కానీ ఈ రోజుల్లో జీసస్ క్రైస్ట్ని ఒక మోటివేటర్గా, ఒక పర్సనాలిటీ డెవలపర్గా చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఒక చిన్న మాట, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ అవర్ సిన్స్, మనం ఎంత కిరాతకమైన భయంకరమైనటువంటి పాపములు చేసినప్పటికీ మనకి సరిపడే బలియాగంగా యేసుప్రభువారు ఉన్నారు. కాబట్టి అబ్రహాము ఇస్సాకు వారి యొక్క ఈ విశ్వాస ప్రయాణంలో తండ్రి దేవుడు కుమారుణ్ణి మనం చూడగలుగుతున్నాం. సో అందుకనే ఇది చాలా ప్రాముఖ్యత అని అంటున్నాను. ఆదికాండం 22 మొదటి 3 వచనాలు చదువుతాను. ఆఫ్టర్ దీస్ థింగ్స్ గాడ్ టెస్టెడ్ అబ్రహాం అండ్ సెడ్ టు హిమ్, అబ్రహాం అండ్ హీ సెడ్ హియర్ ఐ యామ్. హీ సెడ్ టేక్ యువర్ సన్, యువర్ ఓన్లీ సన్ ఐజాక్ హూమ్ యూ లవ్ అండ్ గో టు ద ల్యాండ్ ఆఫ్ మొరియా అండ్ ఆఫర్ హిమ్ దేర్ యాజ్ బర్న్ట్ ఆఫరింగ్ ఆన్ వన్ ఆఫ్ ద మౌంటైన్స్ ఆఫ్ విచ్ ఐ షాల్ టెల్ యూ. సో అబ్రహాం రోజ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, సాడల్డ్ హిస్ డాంకీ అండ్ టుక్ 2 ఆఫ్ హిస్ యంగ్ మెన్ విత్ హిమ్ అండ్ హిస్ సన్ ఐజాక్ అండ్ హీ కట్ ద వుడ్ ఫర్ ద బర్న్ట్ ఆఫరింగ్ అండ్ రోజ్ అండ్ వెంట్ టు ద ప్లేస్ ఆఫ్ విచ్ గాడ్ హ్యాడ్ టోల్డ్ హిమ్. ఈ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహాముని పరిశోధించాను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభా అనను. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నీతో చెప్పబో పర్వతములో ఒక దాని మీద దహనబలిగా అతన్ని అర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడకు ఇస్సాకును వెంటబెట్టుకొని దహనబలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళను. మొదటి వచనంలో చూస్తే ఆఫ్టర్ ఆల్ దీస్ థింగ్స్, ఇవంతా జరిగిన తర్వాత, ఈ సంగతులు జరిగిన తర్వాత, వాట్ వాజ్ ద టైం గ్యాప్? 21వ అధ్యాయానికి 22వ అధ్యాయానికి ఎంత టైం గ్యాప్ ఉన్నది? 21వ అధ్యాయం ఎండింగ్కి వచ్చేప్పటికీ ఇస్సాక్కి బహుశా 10 అయి ఉండొచ్చు, మ్యాక్సిమం 3 అయి ఉండొచ్చు, మినిమం 3, లేకపోతే మ్యాక్సిమం 10 అయి ఉండొచ్చు. చాలామంది పండితులు చెప్పేది 3. మరి ఇక్కడికి వచ్చేప్పటికీ ఎంత టైం గ్యాప్ ఉన్నది? అబ్రహాం అయితే నేనును ఈ చిన్నవాడును అని అంటున్నాడు. దీంతో మనకు క్లియర్గా ఒక విషయం అర్థమవుతుంది, ఇస్సాకు ఎదిగిన పెద్దోడు కాదు. బట్ హౌ ఓల్డ్ ఈస్ హీ? ఎంత ఏజ్ ఉంటుంది? మనకి యూదులకు మిద్రాష్ అని ఉంటుంది. మిద్రాష్లో జనరల్ రభా అనేటువంటి ఆ చాప్టర్లో 56వ చాప్టర్లో ఈ మాట రాస్తారు. ఏమనంటే ఇస్సాకి 37 అబ్రహాము తన కుమారుని కట్టెలతో తాడుతో కట్టి ఆయన కట్టెల మీద పడుకోబెట్టాడని. ఎందుకనంటే వాళ్ళ క్యాల్కులేషన్ ఏంటంటే షారాకి 97 ఇస్సాకు పుట్టాడు, 127 చచ్చిపోయింది. షారా ఎందుకు చచ్చిపోయిందంటే వాళ్ళ యొక్క పుస్తకాల ప్రకారం అబ్రహాము ఇస్సాకుని బలిస్తున్నాను అని చెప్పినప్పుడు గుండాగి చచ్చిపోయిందంట షాక్తో. అది వాళ్ళు చెప్పేటువంటి మాట. ట్రెడిషన్ ఏం చెప్తున్నప్పుడు కూడా, సంప్రదాయం, వేరువేరు పండితులు ఎంత చెప్తున్నప్పుడు కూడా మనం ప్యూర్ లాజిక్ ఉపయోగిద్దాం. ఈ యొక్క సన్నివేశంలో మనకు కనబడేది ఏంటంటే ఇస్సాకు కట్టెలు మోసుకుంటూ కొండ మీదకి ఎక్కాడు. ఇస్సాకు తనకి బలి, తనను తాను బలిచ్చుకోవడానికి ఎన్ని కట్టెలు అవసరమో అన్ని కట్టెలు మోసుకుంటూ కొండ మీదకి ఎక్కాడంటే ఖచ్చితంగా యవనస్తుడై ఉండాలి. హీ కెనాట్ బి ఎ కిడ్, ఒక చిన్న బాలుడు అవ్వడానికి వీల్లేదు. ఒకవేళ ఇస్సాకు ఎదిగినటువంటి యవనస్తుడైతే బలిగా ఆయన ఆ కట్టెల మీద పడుకోవటం అనేది అబ్రహాం యొక్క విశ్వాసమే కాదు, ఇస్సాకు యొక్క విశ్వాసంతో సమర్పణ కూడా మనము ఆలోచించాలి. అప్పుడు ఆయన నీకు ఒక్కడైన నీ కుమారుని, దేవుడు చెప్తున్నటువంటి మాట అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతముల్లో ఒకదాని మీద దహనబలిగా అతన్ని అర్పించమని చెప్పాను. అయితే ఇది చాలా భయంకరమైన పరీక్ష. ఎందుకనంటే ఇస్సాకు ఇప్పుడు ఒక్కడే కొడుకు, ఇస్మాయిల్ వెళ్ళిపోయాడు. ఇస్సాకు అంటే సంతోషం, నవ్వు, లాఫ్టర్. సుమారు ఒక డికేడ్, లేకపోతే 2 20 లేకపోతే 10 ఇస్సాకును చూస్తూ నవ్వుతూ గడిపేశాడు. ఇస్సాకు వాగ్దాన కుమారుడు, అబ్రహాముకి ఎంతో ప్రేమైనటువంటి వాడు. అయితే దేవుడు నువ్వు ప్రేమించినటువంటి ఈ ఇస్సాకును నాకు బలి అన్నప్పుడు ఎక్స్క్రూషియేటింగ్లీ పెయిన్ఫుల్ అన్నాడు ఒక కామెంటేటర్. భయంకరమైనటువంటి వేదన అనుభవించున్నాడు. ఈ యొక్క సన్నివేశంలో మూడ్ ఎంత ఇంటెన్సిటీ ఉంటుందని అంటే, ఆ కమాండ్కి, దేవుడు చెప్పినటువంటి మాటకి చాలా స్లోగా మూవ్ అవుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఎలాగు అని అంటే, నీ కుమారుడు, ఆ తర్వాత నీకొక్కడే కుమారుడు, తర్వాత నువ్వు ప్రేమించిన కుమారుడు. స్లోగా అది మూవ్ అవుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఆ మాటలు వింటా ఉంటే బహుశా అబ్రహాంకి కోపం వచ్చిందేమో, నిరాశలోకి వెళ్ళిపోయాడేమో, కన్ఫ్యూజన్లోకి వెళ్ళాడేమో, ఇవన్నీ కలిపి తనకి భావోద్వేగము భయంకరంగా వచ్చిందేమో మనకు తెలియదు. అయితే దేవుడు మూడు క్రియాపదాలు చెప్పాడు, తీసుకొని, వెళ్ళి, అర్పించు. త్రీ వర్డ్స్ చాలా ప్రాముఖ్యమని. అయితే ఇప్పుడు దాకా దేవుడు చాలా ఆజ్ఞలు ఇచ్చాడు అబ్రహాంకి, అక్కడికి రా, ఇది చెయ్యి, అది చెయ్యని. ఇదివరకు ఇచ్చినటువంటి ప్రతి ఆజ్ఞకు జాతవనండి, దెర్ వాజ్ ఎన్ ఇన్సెంటివ్, దెర్ వాజ్ ఎ రివార్డ్. నువ్వు నీ తల్లిదండ్రులను విడిచిపెట్టినట్లయితే నేను గొప్ప దేశంగా చేస్తాను, ఇది దెర్ వాజ్ ఎ రివార్డ్. నువ్వు అది విడిచిపెట్టు, నేను ఇది ఇస్తాను, దెర్ వాజ్ అన్ ఇమీడియట్ ఆఫర్. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి దెర్ ఇస్ నో ఆఫర్. నీ ఒక్కడే కుమారుని ఈ అంతే, ఇస్తే ఏమవుతుంది, ఇస్తే నాకేమిస్తావు, ఏమీ లేదు. ద రియల్ టెస్ట్ ఫర్ అబ్రహాం ఈజ్ విల్లింగ్ టు సాక్రిఫైస్ ద ఓన్లీ పర్సన్ హూ కెన్ పర్పెచ్యుయేట్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్, అండ్ పర్టికులర్లీ దోస్ ప్రామిసెస్ దట్ ఈస్ పాస్టరిటీ షుడ్ థ్రైవ్. దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చగలిగేటువంటి ఏకైక కుమారుణ్ణి బలిచేయమని అడుగుతున్నాడు. తన వంశోద్ధారకుణ్ణి దేవుడు బలిచేయమని అడుగుతూ ఉన్నాడు. అయితే అబ్రహాంకి ఒక పక్కన బాధగా ఉన్నప్పుడు కూడా ఇంకో పక్కన పెద్ద విచిత్రంగా అనిపించకపోవచ్చు, అదేంటి సార్ అలా అంటున్నారు అని అంటే గనక, ఆ కాలంలో వాళ్ళు ఆరాధించేటువంటి దేవుళ్ళు బలి అరగటం అనేది పెద్ద విషయమే కాదు. దేవుడు ఇప్పుడు దాకా అబ్రహాముని చేయమన్నటువంటి పనులు మామూలు విషయాలు అనుకుంటున్నారా? నీ దేశాన్ని వదిలేయి, నీ తల్లిదండ్రులను వదిలేయి, మామూలు విషయాలా? నెమ్మదిగా పెంచుకుంటూ వచ్చాడు నెమ్మదిగా. అబ్రహాము యొక్క విశ్వాసం 25+ 20 సంవత్సరాలు అలాగ పెరుగుకుంటూ వచ్చేది. ఇట్ వాజ్ గ్రోయింగ్ స్లోలీ. అయితే అంతేకాదు, ఇంకో విషయం చెప్పాలి. కనానీయులు ఆ యొక్క సామ్రాజ్యంలో, ఏన్షియంట్ నియర్ ఈస్టర్న్లో, కెనానైట్ కల్చర్లో దేవుళ్ళు బలి అడగటం అనేది పెద్ద విచిత్రమే కాదు. ఎల్ అనేటువంటి దేవుడు సంతానోత్పత్తికి దేవుడు. అతను ప్రొడ్యూస్ అంటే నువ్వు ఈ పొందినటువంటిది, నువ్వు పెంచినటువంటిది, ప్రొడ్యూస్ చేసినటువంటిది ఏదైనా ఉంటే దాన్ని అడగటం అనేది సహజమే. గ్రెయిన్, విత్తనాలు అడగటం, యానిమల్స్, జంతువులను అడగటం, చిల్డ్రన్, పిల్లలను అడగటం అనేది ఉన్నది. ఏన్షియంట్ నియర్ ఈస్టర్న్ కల్చర్లో పిల్లల్ని బలి అడగటం, దేవుళ్ళు బడి అడగటం ఉన్నది అని అనటానికి చాలా రుజువులు ఉన్నాయి. యెహోషువా గ్రంథం 6:26 శాపనార్థంగా పెట్టాడు యెహోషువా. ఎందుకనంటే అలాంటిది ఉన్నది కాబట్టి. న్యాయాధిపతులు 11:11 యఫ్తా బుద్ధిహీనంగా అలాంటి వావ్ ఒట్టు పెట్టుకున్నాడు. 2 రాజుల గ్రంథం 3:36 మోయాబి రాజు తన కొడుకుని, పెద్ద కొడుకుని బలి చేశాడు దేవుని యొక్క ఫేవర్ని పొందటానికి. కాబట్టి అప్పట్లో అలా అడగటం అనేది గొప్ప విషయమే కాదు, మామూలుగానే ఉండేది. అయితే టోరా, మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చినప్పుడు క్లియర్ కట్గా పిల్లల్ని బలిమ్మని అడగటం, పిల్లల్ని బలి ఇవ్వటం అనేది జరగదు అనే విషయాన్ని లేవ్యకాండం 18:21 20:1-5 ద్వితీయోపదేశ కాండం 18:10 అన్నిటికంటే క్లియర్గా మీక 6:6-7 మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ ఏన్షియంట్ నియర్ ఈస్టర్న్ కల్చర్లో అంటే అబ్రహాం ఉన్నటువంటి కాలంలో పిల్లల్ని బలివ్వటం లేదా దహన బలి అన్న మాటకి అర్థం ఏంటనంటే జంతువుని ఆ బలిపీఠం మీద కాళ్ళు కట్టేసి దాన్ని ముక్కలు ముక్కలుగా వేరు చేసి తర్వాత దాన్ని పూర్తిగా బూడిదయ్యేదాకా కాల్చేయటం అన్నమాట. ఇది జరిగేది. మొదట పీక కోసేస్తారు, తర్వాత కాళ్ళు రెక్కలు దేనికి దానికి వేరుగా చేసేసి అప్పుడు కాల్ చేయటం జరుగుద్ది అనమాట. ఇదంతా ఎందుకు వివరిస్తున్నాను అని అంటే అబ్రహాంకి ఇది తెలుసు ఎలా చేయాలని. దేవుడు తన కొడుకుని అలా చేయమన్నట్లు మనకు అర్థమవుతున్నది. కాబట్టి ఎంత భయానకమైనటువంటి విషయమో చూద్దాం. తర్వాత దేవుడు ఎక్కడ బలి అర్పించమన్నాడు? ల్యాండ్ ఆఫ్ మొరియా, మొరియా ప్రాంతములో, వన్ ఆఫ్ ద మౌంటైన్స్, ఒక కొండ మీద అని. మొరియా అనేటువంటి ఈ కొండ అనే ప్లేస్ పేరు బైబిల్లో ఇంకొక చోటే వాడారు. అది 2వ దినవృత్తాంతములు 3వ అధ్యాయం 1వ వచనం. సొలొమోను మొరియా అనేటువంటి ప్రాంతములో అనే కొండ మీద యెరూషలేము దగ్గర యెహోవాకి మందిరం కట్టడం అనేది ఆరంభించాడనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే సొలొమోను అక్కడ ఎందుకు మందిరం కట్టుతున్నాడు అనంటే తన తండ్రి అయినటువంటి దావీదు అక్కడే బలిపీఠం కట్టాడు. ఎప్పుడు 70,000 మంది దేవుని యొక్క కోపాగ్నికి గురై చచ్చిపోయినప్పుడు దేవా నన్ను క్షమించని అడిగాడు. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనంలో అప్పుడు దేవుడు అక్కడ ఒక బలిపీఠం కట్టి బలులు అర్పించమన్నాడు. ఎక్కడైతే దావీదు బలిపీఠం కట్టి బలులు అర్పించాడో కరెక్ట్గా అక్కడే సొలొమోను మందిరం కట్టడం మొదలుపెట్టాడు. అదే అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకుని బలివటానికి తీసుకొచ్చిన ప్రదేశం అన్నారు. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నదో చూడండి. అయితే ఈ ప్రాంతానికి ఓల్డ్ టెస్ట్మెంట్లో యెషయా గ్రంథంలో 3 సార్లు, మీకా గ్రంథంలో 1సారి, జెకరియాలో 1సారి ప్రస్తావించారు. కానీ మోరియా అనేటువంటి పేరుతో కాదు, మౌంటైన్ ఆఫ్ యావే, యెహోవా పర్వతం అని మాత్రం పిలవటం జరిగింది. మోరియా అన్న మాటకి 2 భావాలు ఉన్నాయి. ఒకటి సీన్ ఆఫ్ యావే అంటే యెహోవా చూశాడు. 2వది విజన్ ఆఫ్ యావే, యెహోవా యొక్క దర్శనం. 2 కూడా రా, హిబ్రూ పదం రా, సీ అనేది మనకు కనబడుతుంది. నౌ ఇక్కడ దాకా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. నౌ ఐఎమ్ గోయింగ్ టు రైజ్ అ వెరీ క్రిటికల్ క్వశ్చన్. దేవుడు అబ్రహాముని పరీక్షించడానికి పనిచేశాడని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పరిశోధించడానికి చాలా క్లియర్గా అర్థమవుతుంది. దేవుడు పరిశోధించడం ఏంటి? దేవుడు పరీక్షించడం ఏంటి? ఏ సార్ దేవుడు పరీక్షించకూడదా అంటే నా ప్రశ్న ఏంటంటే, దేవుడు సర్వజ్ఞాని కదా, దేవుడికి సర్ప్రైజెస్ లేవు కదా, దేవుడికి కొత్తగా తెలిసింది ఏమీ లేదు కదా, దేవుడు ఆమ్నిషియంట్ కదా, నాకు పరీక్ష పెట్టకముందే నేను గెలుస్తాను ఓడతాను ఆయనకి తెలుసు కదా, మరి ఎందుకు పరీక్ష పెట్టినట్లు? అది డ్రామాలాగా అనిపించదా? పరీక్ష పెట్టి ఏదో నాకు తెలియదు అన్నట్లు వ్యవహరించి పరీక్ష అయిపోయిన తర్వాత ఇప్పుడు తెలిసింది అనటం కొంచెం డ్రామాలాగా అనిపించదు? ఎలాగ దేవుడు అలాగ పరీక్ష పెడతాడు? ఇది మనకు వచ్చినటువంటి ప్రశ్న. బై ద బై, ఇది దేవుడు పెట్టిన శోధన కాదు. కాదు, దేవుడు శోధించడు, దేవుడు శోధిస్తాడు అని మనం అనకూడదని యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో చూస్తాం. కానీ దేవుడు పరీక్షించవచ్చు. శోధనకి పరీక్షకి తేడా ఏంటి? శోధన అన్నప్పుడు ఈవిల్ ఇంటెంట్తో, దుష్ట ఆలోచనతో, పడగొట్టాలి అనేటువంటి ఆలోచనతో. టెస్టింగ్ అన్నప్పుడు అది కాదు, మంచి ఏంటో తెలుసుకోవాలి అనేటువంటి దృక్పథంతో, టు బ్రింగ్ అవుట్ ద గుడ్, అది టెస్టింగ్ అన్నమాట. సరే, బాగానే ఉంది. బట్ వై గాడ్ టెస్ట్? దేవుడికి అన్నీ తెలుసు కదా, ఎందుకు దేవుడు పరీక్షిస్తున్నాడు? నేను దీని గురించి ఆలోచించినప్పుడు 7 రీజన్స్ కనబడ్డాయి నాకు. క్విక్గా చెప్తాను 7 రీజన్స్, అవి మీరు ఆలోచించండి. 1, దేవుడికి తెలుసు అబ్రహాము నిలబడతాడో లేదో, దేవుడికి తెలుసు ఆదాము ఏదేను తోటలో పండు తింటాడో లేదో. కానీ అబ్రహాముకి తెలియదు కదా, ఆదాముకి తెలియదు కదా. దేవుడికి ఏదైతే కాగ్నిటివ్ నాలెడ్జ్గా ఉన్నదో, ఇది మనుషులకి ఎక్స్పీరియన్స్ అయ్యింది, అది అనుభవించడం మొదలుపెట్టారు. అబ్రహాము ఎక్స్పీరియన్స్ చేశాడు. ఏం ఎక్స్పీరియన్స్ చేశాడు? ఓకే, నేను నా కొడుకును కూడా చంపటానికి వెనిదీయనటువంటి విశ్వాసం కలిగిన వాణ్ణి అని గుర్తించగలిగాడు. చాలాసార్లు మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలు గట్టెక్కితే మనం ఏమంటాం తెలుసా? దేవుని కృపను బట్టి నేను ఎక్కగలిగాను. యు హావ్ ఎక్స్పీరియన్స్డ్ గాడ్స్ గ్రేస్, యు హావ్ ఎక్స్పీరియన్స్డ్ గాడ్స్ ప్రావిజన్. దేవుని యొక్క ఆ అనుగ్రహాన్ని అనుభవించడం జరిగింది. సో మొట్టమొదటి ఫర్ అస్ టు ఎక్స్పీరియన్స్, మనము అనుభవించాలి అని, అంతేగాని దేవుడు తెలుసుకోవాలని కాదు. 2వది, 2వ కారణం ఏంటి తెలుసా? ఫర్ ద వరల్డ్ టు నో అబౌట్ అస్, మన గురించి ఈ ప్రపంచం తెలుసుకోవడానికి. అంతకుముందు మన గురించి ప్రపంచానికి తెలియదు కదా, దేవుడు చెప్పొచ్చు ప్రపంచానికి నా వాడు గొప్పోడని. ఎలాగో గొప్పోడని చెప్తావు? అందుకనే దేవుడు ఈ అవకాశాన్ని ఇచ్చాడు, టు ప్రూవ్ టు ద వరల్డ్ వాట్ గాడ్ థింక్స్ అబౌట్ అస్. దేవుడు మన గురించి ఏమనుకుంటున్నాడో ప్రపంచానికి చూపించడానికి. మూడవది సాతానికి తెలియడానికి. సాతానికి తెలియాలి కదా. యోబు గురించి అదే దేవుడు చెప్తా ఉంటాడు. నాకు తెలిసినటువంటి యోబు, తెలుసా నీకు? నా కుమారుడు, నీతిమంతుడు. నువ్వు అతని దగ్గరికి వెళ్ళావా? అతను ఎన్ని శోధనలైన పెట్టు, నిలబడతాడు అని దేవుడు చెప్పాడు. తెలుసు నిలబడ్డాడు అని మనకి తెలిసింది 42వ అధ్యాయం దాకా. సాతానుకు కూడా అప్పుడే తెలిసింది. సో మొదటిది మనకి తెలియడానికి, రెండోది మన చుట్టూ ఉన్న లోకం తెలియడానికి, మూడోది సాతానికి తెలియడానికి, నాలుగోది అబ్రహాము ఈ యొక్క అనుభవం గుండా వెళ్ళటం ద్వారా మనకు ఒక మాదిరి అవ్వడానికి. హీ బికేమ్ అ మోడల్. దేవుడు ఎప్పుడు కూడా అబ్రహాముని మోడల్గా చూపిస్తాడు. ఇక ఐదోది ఈ ప్రక్రియ ద్వారా అబ్రహాము దేవునికి బాగా దగ్గరైపోయాడు. హీ బికేమ్ ఫ్రెండ్. దేవుణ్ణి ఆయన ఇప్పుడు చెప్పగలుగుతున్నాడు, యెహోవా ఈరే అని చెప్పగలిగాడు. ఎందుకంటే హీ బికేమ్ సో క్లోజ్, దగ్గరయ్యాడు. ఇక ఆరోది అబ్రహాము గట్టిపడ్డాడు. అబ్రహాము మహాశక్తివంతుడయ్యాడు, విశ్వాసములో దిట్టయిపోయాడు. అందుకే విశ్వాసమునకు తండ్రి అని అన్నాడు. ఇక ఏడోది చిట్ట చివరిది, దేవుడు అబ్రహామును దీవించాడు కదా. ప్రజలు ఎందుకు అబ్రహాము దీవించావు అని అడగకుండా ఉండటానికి ఆయన ఒక ప్రూఫ్ ఇచ్చాడు. మనల్ని శిక్షించాలన్నా మనల్ని దీవించాలన్నా ప్రపంచానికి ప్రూఫ్ ఇవ్వడానికి ఇష్టపడతాడు. ఈ 7 రీజన్స్ ఈ టెస్ట్ని ఒక న్యూ లెవెల్కి తీసుకెళ్ళినట్లు మనకు అర్థమవుతుంది. బై ద బై, అబ్రహాముని తన ఏకైక కుమారుని ఇమ్మని అడిగాడు. మీరు మీ కొడుకునో కూతుర్ని అడుగుతాడని ఏం పెద్ద ఫీల్ అవ్వక్కర్లేదు. మేబీ కొంతమంది నా కొడుకుని మిషనరీగా ఇచ్చేస్తాను. అది బలివ్వటం కాదు. మిషనరీ అవటం అంటే బలి అవటమా? పరిపూర్ణ సేవకు పంపించడం అంటే బలి అవటమా? కాదు కాదు కాదు. దేవుడు ఆధునిక ప్రపంచంలో మనల్ని అడిగేటువంటి బలులు ఎలా ఉంటాయి అంటే, లూకాసువార్త 18వ అధ్యాయంలో ఆ రిచ్ యంగ్ మ్యాన్ ఉన్నాడే, యవ్వనస్తుడైనటువంటి ఆ ధనికుడు, వాడిని అడిగాడు, నీకు చాలా ఆస్తి ఉంది కదా, దాన్ని అమ్మేసి సగం పేదలకిచ్చి నన్ను వెంబడిచ్చన్నాడే, అది తనకి చేత కాలేదు. కొంతమందికి ఫైనాన్సెస్ వదిలిపెట్టడం ఇష్టం ఉండదు, కొంతమందికి ఫ్యామిలీ వదిలిపెట్టడం ఇష్టం ఉండదు, కొంతమందికి ఫ్రెండ్స్ వదిలిపెట్టడం ఇష్టం ఉండదు, కొంతమందికి ఫెలోషిప్స్ వదిలిపెట్టడం ఇష్టం ఉండదు. మంచి ఫెలోషిప్పే, నేను ఒక మంచి బిలీవర్స్ ఫెలోషిప్ ఉన్నటువంటి ఊర్లో ఉన్నాను. దేవుడు నాకు ట్రాన్స్ఫర్ తీసుకొచ్చారు, అక్కడ సరైన చర్చ లేదంట. దేవుడిచ్చిన ఫెలోషిప్పే కదా, వదిలేమని ఎలా అడుగుతున్నాడు? నేను ఒక మంచి కాలనీలో ఉన్నాను, చుట్టూ ఉన్నటువంటి ఫ్రెండ్స్ చాలామంది వాళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నాడు. దేవుడిచ్చిన ఫ్రెండ్సే కదా, దేవుడిచ్చిన ఫ్యామిలీయే కదా. లీవింగ్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ బికమ్స్ వెరీ డిఫికల్ట్. దేవుడిచ్చిన దాన్నే విడిచిపెట్టమని అడిగినప్పుడు చాలా కష్టం అయిపోతుంది. తెల్లవారినప్పుడు 3వ వచనం, అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడకు ఇస్సాకుని వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళను. అయితే అబ్రహాము తన మైండ్లో ఏమనుకుంటున్నాడో, తన హార్ట్లో ఏమనుకుంటున్నాడో, తను అబ్రహాం యొక్క ఫీలింగ్స్ గురించి నెరేటర్ ఏమీ వివరించట్లేదు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాడు, తన యొక్క క్రియలు మాత్రం చరచర టకటక వెళ్ళిపోతూ ఉన్నాయి. కుమారుని బలివ్వడానికి టైం ఏమి వేస్ట్ చేయకుండా ఎర్లీ ఇన్ ద మార్నింగ్, తెల్లవారుజామునే ఈ పని చేస్తా ఉన్నాడు. 2 పనుల్ని పిలిచాడు, గాడిదని తీసుకొచ్చి అట్ల గంతలు కట్టమని అడుగుతున్నాడు. కావలసిన కట్టెలు తానే చీల్చినట్లు మనకి కనబడుతూ ఉన్నది. అబ్రహాం తాను కట్టెలు చీల్చాడు, పనులు చేయాల్సిన పని తానే చేశాడు. తన కొడుకు నెత్తి మీద పెట్టాడు, తన కొడుకు నెత్తి మీద పెట్టాడు గాడిద మొయ్యాల్సింది. బహుశా తొందరపాట్లో ఉన్నాడేమో, చేయటానికి ఇష్టపడుతున్నాడు. అబ్రహాము దేవుణ్ణి ఎంతగా నమ్మాడంటే, దేవుడు చెప్పిన పని చేయటానికి ఇంప్లిసిట్ ఒబీడియన్స్, ఎదురు చెప్పకుండా మారు పలకకుండా విధేయత చూపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. 4వ వచనం, 5:4-14, ఆన్ ద 3rd day అబ్రహాం లిఫ్టెడ్ అప్ హిస్ ఐస్ అండ్ సా ద ప్లేస్ ఫ్రమ్ అఫార్. దెన్ అబ్రహాం సెట్ టు హిస్ యంగ్ మెన్, స్టే హియర్ విత్ ద డాంకీ, ఐ అండ్ ద బాయ్ విల్ గో ఓవర్ దేర్ అండ్ వర్షిప్ అండ్ కమ్ అగైన్ టు యూ. 3వ నాడు అబ్రహాము కనులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండండి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చుదామని చెప్పారు. బీర్షబా నుంచి మొరియాదాకి వెళ్ళాడు. ఎంత దూరం అది? 50 మైల్స్. 2 రోజుల కంటే ఎక్కువ రోజులు ప్రయాణం చేశాడు. అంటే ఎంత ప్రయాణం చేసి ఉంటాడు? మేబీ 20 మైల్స్ ఏ డే, బహుశా అంత చేశాడేమో. అందుకే 3rd డేలోకి వచ్చినట్లు చూస్తుంది. ఈ 2 అండ్ ప్లస్ సమ్ డేస్ ఎంతైతే ప్రయాణం చేశాడో, ఏమి కాన్వర్జేషన్ మనకి ఇవ్వలేదు. అయితే అబ్రహాముకు లోబడటం, అబ్రహాము ఇదివరకు జరిగినప్పుడు చేయటం, దీనికి చాలా తేడా ఉంది. 12వ అధ్యాయంలో దేవుడు సమస్తాన్ని విడిచిపెట్టమని అంటే లోతును తీసుకొని వెళ్ళాడు. 16వ అధ్యాయంలో నీ కొడుకునిస్తాను, 15వ అధ్యాయంలో నీ కొడుకునిస్తాను అని చెప్తే ఆయన హాగర్ దగ్గరికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఇక్కడ మాత్రం అలాంటిదేమి చేసినట్లు మనకు కనబడలేదు. బై ది వే, మీకు ఒక విచిత్రమైన విషయం చెప్పాలి. ఈ ప్యాసేజ్లో 2వ వచనంలో లవ్ మొట్టమొదటిసారిగా కనబడుతుంది బైబిల్లో. 5వ వచనంలో ప్రొస్కినో సాష్టాంగపడుట, ఆరాధన అనేది తొలిసారిగా కనబడతాయి. వాట్ ఏ బ్యూటిఫుల్ థింగ్ ఇట్ ఈస్. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడే ఆరాధన ఉంటుంది. అబ్రహామ్స్ లవ్ ఫర్ హిస్ సన్ ఈజ్ అ ఫెయింట్ పిక్చర్ ఆఫ్ గాడ్స్ లవ్ ఫర్ అస్ అండ్ ఫర్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు మీద, మన మీద ఉన్నటువంటి ప్రేమకు సాదృశ్యంగా మనకు కనబడుతుంది. అయితే దేవుడు తన కుమారుని ప్రేమించి మనల్ని రక్షించడానికి, తన కుమారుణ్ణి బలి చేయడానికి ఇష్టపడ్డాడు. ద సాక్రిఫైస్ ఆఫ్ ఐజక్ వాజ్ ఎ పిక్చర్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్ట్ ఆఫ్ వర్షిప్. కుమారుణ్ణి అర్పించడం అనే దాంట్లో, దేవుణ్ణి ఆరాధించడంలో ఉత్కృష్టమైనటువంటి స్థితిగతులు మనం చూడగలుగుతున్నాం. అయితే చాలామందికి స్ట్రేంజ్గా అనిపించేటువంటి మాట ఏంటనంటే, వి విల్ కమ్ బ్యాక్, మేము తిరిగి వస్తాం. పండితులు ఏమని చెప్తారంటే, అబ్రహాము ఒక విధంగా డిప్లొమాటిక్గా వ్యవహరించాడు అని, తటస్థంగా వ్యవహరించాడని. ఎలా అంటే, అటు కొడుకు కానీ ఇటు పనులకు కానీ ఏమాత్రం బయట పెట్టకుండా ఉండటానికి, మేము మళ్ళీ వస్తాంలే అని ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోయారని. ఇది యూదులు కొంతమంది వాళ్ళ యొక్క రైటింగ్స్లో చెప్పుకుంటూ ఉన్నారు. కానీ దేవుడు అలాంటి అనుమానాలకి, అలాంటి ఊహాగానాలకి వెళ్ళిపోవడానికి అవకాశం ఇవ్వలేదు మనకి. ఎందుకనంటే స్క్రిప్చర్లోనే, లేఖనాల్లోనే, పరిశుద్ధాత్ముడు ప్రేరేపించిన లేఖనాల్లోనే మనకి స్పష్టంగా జవాబిస్తున్నాడు. హిబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 19వ వచనం, మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏకైక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతన్ని మృతుల్లో నుండి మరల పొందెను. ఇది చాలా విచిత్రమైన విశ్వాసంలాగా కనబడుతుంది. ఎందుకనంటే మృతుల పునరుద్ధానం అనేది అబ్రహాంకి అనుభవపూర్వకంగా తెలియదు, అంతకుముందు జరిగినట్లు కూడా లేదు. కానీ సంభావ్ అలాంటి ఫెయిత్ అబ్రహాంలోకి వచ్చిందంట. ఎలా వచ్చిందో నాకు తెలియదు. వచ్చిందా అంటే వచ్చింది, పరిశుద్ధాత్ముడు ఇచ్చినటువంటి లేఖనంలో కనబడుతుంది కదా, దాన్ని ఇంకా అనుమానించాల్సింది లేదు. నా కుమారుడు ఎలాగైనా వచ్చేస్తాడు, ఎలాగైనా బతికొచ్చేస్తాడు. దట్ వాస్ హిస్ కాన్ఫిడెన్స్, దట్ వాస్ హిస్ ట్రస్ట్. ఎంత అద్భుతమో చూడండి. అయితే ఒక విషయం చెప్పాలి, అబ్రహాము నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. 15వ అధ్యాయం 6వ వచనం, అది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కానీ 22వ అధ్యాయంలో తన విశ్వాసాన్ని క్రియారూపకంగా చూపిస్తున్నాడు. ఇట్ ఈస్ విండికేటెడ్, మనకు రుజువు చేయబడింది, మనకి రుజువు చేయబడింది, కార్యాచరణలోకి తీసుకురాబడింది. దీన్నే యాకోబు 2వ అధ్యాయం 21వ వచనంలో రాస్తున్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అబ్రహాము విశ్వసించడం ద్వారా అది రక్షణకు దారితీసింది, మీన్స్ ఆఫ్ సాల్వేషన్. అయితే 22వ అధ్యాయంలో తన కుమారుణ్ణి బలికి అర్పించడానికి తీసుకెళ్లటం ద్వారా ద రియాలిటీ ఆఫ్ హిస్ ఫెయిత్ మనకు కనబడుతుంది, ఆ విశ్వాసం యొక్క రుజువు మనకు కనబడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఫెయిత్ మన గుండెల్లో ఒక ఫెయిత్గానే మిగిలిపోతే ఇట్ ఈస్ డెడ్. దట్ ఫెయిత్ మస్ట్ బీ కన్వర్టెడ్ ఇన్ టు వర్క్స్. అయితే గుర్తుపెట్టుకోండి, మనం విశ్వాసం ద్వారానే రక్షింపబడతాం, క్రియల ద్వారా కాదు. మనం విశ్వాసం ద్వారా రక్షించబడ్డాము అంటానికి మన క్రియలు కనబడతాయి. ద వర్క్స్ విల్ ఫాలో ద ఫెయిత్. విశ్వాసం తర్వాత ఆ క్రియలు మనకు కనబడతాయి. అది ఇక్కడ మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మీకు విశ్వాసం అన్నదేనంటే మరి క్రియారూపకంలోకి వచ్చిందా చూద్దాం. 6:8 వచనాలు. దహనబలికి కట్టెలు తీసుకొని తన కుమారుడకు ఇస్సాకు మీద పెట్టి తన చేతిలో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను. వారిద్దరూ కూడి వెళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచాను. అందుకతడు, ఏమిన కుమారుడా అనను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహనబలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా, అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూచుకున్నానని చెప్పాను. అండ్ అబ్రహాం టుక్ ద వుడ్ ఆఫ్ ద బర్న్ట్ ఆఫరింగ్ అండ్ లెయిడ్ ఇట్ ఆన్ ఐజక్ హిస్ సన్ అండ్ టుక్ ఇన్ హిస్ హ్యాండ్ ద ఫైర్ అండ్ ద నైఫ్. సో ద వెంట్ బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్ అండ్ ఐజక్ సెడ్ టు హిస్ ఫాదర్, అబ్రహాం మై ఫాదర్. అండ్ హీ సెడ్, హియర్ ఐఎమ్ మై సన్. He said, behold the fire and the wood, but where is the lamb for a burnt offering? Abraham said, God will provide for himself the lamb for a burnt offering, my son. So they went together, both of them together. Aithe Abraham tana priya kumaradainatundi Isaaku kalisi nadchukuntu velthunnadu. 18th adhyayamlo devudu Abraham nadchukuntu vellaru kada. ఇది ఒక విధంగా దాన్ని రిప్లికేట్ చేస్తున్నట్లు ఉంటా ఉంది. అబ్రహాము ఇస్సాకు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. అక్కడ అబ్రహాంకి ఎలా చెప్పాలని తండ్రి దేవుడు బహుశా స్ట్రగుల్ అయ్యాడేమో, ఇక్కడ అబ్రహాము తన కుమారుడికి ఎలా చెప్పాలని స్ట్రగుల్ అవుతూ ఉన్నాడేమో. టోటలీ ఇమోషనల్, ఎవరు? అబ్రహాము. టోటలీ కాన్ఫిడెంట్, ఇస్సాకు. అక్కడ దేవుడు కన్ఫ్యూజన్ అని చెప్పను, బట్ హీఈస్ ఇమోషనల్లీ గోయింగ్ త్రూ ఎ కైండ్ ఆఫ్ స్ట్రెస్. అబ్రహాంకి ఎట్లా చెప్పాలి అని తెలియదని కాదు, దట్ వాస్ ద స్ట్రగల్ హీ వాస్ గోయింగ్ త్రూ. కానీ అబ్రహాం మాత్రం కాన్ఫిడెంట్గా ఉన్నాడు. అయితే తన ఇద్దరు పనుల్ని తీసుకున్నాడు, కానీ ఈ కట్టెలు చీల్చడం మాత్రం తానే చేశాడు. అబ్రహాము ఇస్సాకును ఉపయోగించాడు కట్టెలు కొండ మీద తీసుకెళ్తానికి, అంతేగాని గాడిదను ఉపయోగించలేదు. గుర్తుపెట్టుకోండి, ఇస్సాకు ఒక విషయం తెలుసు, ఏంటంటే బర్న్ట్ ఆఫరింగ్కి వుడ్ ఉండాలని. అందుకని వుడ్ ఎందుకు అనే ప్రశ్న అడగట్లేదు, తీసుకొని వెళ్ళిపోతున్నాడు. మనకి తెలిసినట్లు యోబు గ్రంథం 5:5 కూడా బర్న్ట్ ఆఫరింగ్స్ అనేది ఉన్నాయని, దాన్ని ఖచ్చితంగా కట్టెలు ఉపయోగిస్తారని అర్థమవుతూ ఉన్నది. అయితే పైకి వెళ్తా ఉన్నప్పుడు ఇస్సాకు అడుగుతూ ఉన్నాడు, నాన్నా నా నెత్తి మీద కట్టెలు ఉన్నాయి, నీ చేతిలో కాగడా ఉంది, ఇంకో చేతిలో కత్తి కూడా ఉంది, మరి బలిపశువేది అని అడుగుతున్నప్పుడు అబ్రహాంకి ఎలా అనిపించిందో, ఏమని చెప్పాలనిపించిందో. అయితే ఇక్కడ చిన్న మాట గుర్తుపెట్టుకోవాలి, ఇఫ్ ఐజక్ ఈజ్ బిగ్ అండ్ స్ట్రాంగ్ ఇనఫ్ టు క్యారీ ద వుడ్, హీఈస్ యంగ్ ఇనఫ్ టు ఆస్క్ దట్ ఇన్నోసెంట్ క్వశ్చన్. చాలా ఇన్నోసెంట్గా, అమాయకంగా, డాడీ బలిపశువేది అని అడుగుతున్నాడు. అబ్రహాం యొక్క జవాబు చూస్తూ ఉంటే ఎటువంటి సందిగ్ధం లేకుండా అడుగుతున్నట్లు అనిపిస్తా, చెప్తున్నట్లు అనిపిస్తుంది. దేవుడు చూసుకుంటాడు నానా, గాడ్ విల్ సీ, దేవుడు చూసుకుంటాడు. ఆ మాటకి ఇస్సాకు సైలెంట్ అయిపోయాడు. ఎందుకు సైలెంట్ అయిపోయాడు? ఐ డోంట్ నో, పాసిబిలీ 2 రీజన్స్. ఒకటి సాటిస్ఫైడ్, రెండోది షాక్ తిన్నాడేమో. దేవుడు చూసుకుంటాడు అంటాడేంటి, కొండ మీద ఏం చూసుకుంటాడు, కొండ మీద దేవుడు ఉంటాడా? మేబీ దీస్ ఆర్ సో మెనీ క్వశ్చన్స్. ఏదైనప్పుడు కూడా పైకి వెళ్ళిపోయిన తర్వాత అంత ఎదిగినటువంటి కుమారుడు తండ్రి పైకి వెళ్ళిన తర్వాత ఏ పని చేసినా ఒప్పుకోవడానికి ఇష్టపడ్డాడంటే ఎంత విధేయత చూపించాడో మనకి అర్థమవుతుంది. సరే 9వ వచనం చూద్దాం. అలాగూ వారిద్దరూ కూడా వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠం కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచారు. అప్పుడు అబ్రహాము తన కుమార్ని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా, వెన్ ద కేమ్ టు ద ప్లేస్ ఆఫ్ విచ్ గాడ్ హెస్ టోల్డ్ హిమ్, అబ్రహాం బిల్డ్ ద ఆల్టర్ దేర్ అండ్ లేడ్ ద వుడ్ ఇన్ ఆర్డర్ అండ్ బౌండ్ ఐజక్ హిస్ సన్ అండ్ లేడ్ హిమ్ ఆన్ ద ఆల్టర్ ఆన్ టాప్ ఆఫ్ ద వుడ్, దెన్ అబ్రహాం రీచ్డ్ అవుట్ హిస్ హ్యాండ్ అండ్ టుక్ ద నైఫ్ టు స్లాటర్ హిస్ సన్. అబ్రహాంకి బలిపీఠాలు కట్టడం బాగొచ్చు, చాలాసార్లు కట్టాడు, కానీ మనకి 3 సందర్భాల్లో బలిపీఠం కట్టడం అనేది ఆదికాండంలో చెప్పారు. ఆదికాండం 12:7 షెకెము దగ్గర, ఆదికాండం 12:8 ఆదికాండం 13:18 3 టైమ్స్. బట్ గుర్తుపెట్టుకోండి, ఈ 3 సార్లు బలిపీఠం కట్టినప్పుడు దేవుడు తనకి వాగ్దానం ఇస్తే కట్టాడు, కానీ ఇక్కడ వాగ్దానం ఇవ్వట్లా. తనకిచ్చిన వాగ్దానాలన్నీ మటుమాయమైపోయేటువంటి పద్ధతిలాగా ఉన్నది ఇస్సాకుని బలి ఇవ్వటం అంటే. కానీ అలాంటి చోట బలిపీఠం కట్టడానికి ఇష్టపడ్డాడు, బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఇక్కడ ఇస్సాకు ఏమడిగాడు అని అంటే, నాయన గొర్రెపిల్లది అని అడిగాడు, గొర్రెపిల్లది అని అడిగాడు. కానీ తండ్రి కడతా ఉన్నప్పుడు ఎందుకు కడుతున్నావు అని అడిగినట్లు మాత్రం మనకు లేదు. బహుశా ఈలోగా అబ్రాహాం చెప్పేశాడేమో, నాయనా దేవుడు బలి మంది నిన్నే అని. బహుశా ఆ మాటకి తలవగ్గాడేమో ఇస్సాకు. ఇక్కడ మనకేమవుతుందో తెలుసా, అబ్రాహాము విశ్వాసాన్ని చూపించాడు విధేయత కనపరచడానికి. ఇస్సాకు ఆ విశ్వాసం చూపించాడు తండ్రితో కోఆపరేట్ చేయడానికి, సహకరించడానికి. ఒకవేళ ఇస్సాకు కట్టెలు మోయగలిగేటువంటి శక్తివంతుడైతే ఎంత శక్తి ఉంటుందో తెలుసా, డాడీ నాకు అవసరం లేదు అని పారిపోవడానికి కూడా అవకాశం ఉంది, డాడీ అని గట్టిగా డాడీనే చంపేసి రావడానికి కూడా అవకాశం ఉంది. కానీ అవి చేయటానికి ఇస్సాకు ఒప్పుకోలేదు, తాను సహకరించడానికి ఇష్టపడ్డాడు. దీంతో మనకు అర్థమవుతుంది తెలుసా, పిక్చర్ బికమ్స్ సో వైడ్, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబ్రహాం బట్ ఇట్ ఈస్ ఆల్సో ఐజక్ అని. మనం 14 వచనం దాకే చదివేది, 11-12 చూద్దాం. యెహోవా దూత పరలోకం నుండి అబ్రహమా అబ్రహమా అని అతన్ని పిలిచాను. అందుకు అతడు చిత్తం ప్రభువానను. అప్పుడు ఆయన, ఈ చిన్నవాని మీద చేయి వేయకము, అతన్ని ఏమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారు నాకీయ వినదీయలేదు కనుక నీవు దేవునికి భయపడవాడువని ఇందువలన నాకు కనబడుచున్నదనను. బట్ ద ఏంజిల్ ఆఫ్ ద లార్డ్ కాల్ టు హిమ్ ఫ్రమ్ హెవెన్ అండ్ సెడ్, అబ్రహాం అబ్రహాం, అండ్ హి సెడ్ హియర్ ఐ యామ్. హి సెడ్ డు నాట్ లే యువర్ హ్యాండ్ ఆన్ ద బాయ్ ఆర్ డూ ఎనీథింగ్ టు హిమ్, ఫర్ నౌ ఐ నో దట్ యు ఫియర్ గాడ్, సీయింగ్ యూ హ్యావ్ నాట్ విత్ హెల్డ్ యువర్ సన్, నాట్ ఓన్లీ యువర్ సన్ ఫ్రమ్ మీ. గుర్తుపెట్టుకోండి, అబ్రహామా అబ్రహామా అని 2 సార్లు ఒకేసారి పిలవటం 7 సార్లు జరిగింది బైబిల్లో, 7 times. చాలా స్ట్రేంజ్గా అనిపిస్తుంది. ఆదికాండం 22 అధ్యాయంలో అబ్రహామా అబ్రహామా, ఆదికాండం 46:2 యాకోబు యాకోబు, నిర్గమకాండం 3:4 మోషే మోషే, మొదటి సమయాలు 3:10 సమయాలు సమయాలు, లూకా 10:41 మార్తా మార్తా, లూకా 22:31 సిమియోను సిమియోను, అపోస్తల కార్యం 9:4 సౌలా సౌలా, 7 times. ఈ 7 సార్లు కూడా ఆ 2 సార్లు పిలవటంతో దేవుడు ఎంతగా ఫోర్స్ఫుల్గా వాళ్ళని పిలుస్తున్నాడో మనకు అర్థమవుతుంది. ఇట్ వాజ్ సో ఇంటెన్స్, ఇట్ వాజ్ సో ర్యాపిడ్, చాలా తృష్ణతో ర్యాపిడ్గా పిలుస్తున్నట్లు మనకు అనిపిస్తుంది. ఈ 7 సార్లు కాకుండా 2 సార్లు ఒకే పదం ఉపయోగించడం ఇంకా 3 సార్లు ఉంది. ప్రభువా ప్రభువా అని పిలిచి నా చిత్తం చేయని వాళ్ళు పరలోకంలో చేరరు, లూకా సువార్త 7:21 ఎరుషలేమా ఎరుషలేమా, ఎన్నిమార్లు కోడి పెట్ట తన పిల్లలు చేర్చుకున్నట్లు చేర్చుకోవాలి, Matthew 23:37 ఏలాయ్ ఎలాయ్ లామా సబక్తాని, నాదేవా నాదేవా నన్నెందుకు చేయిపించావు. దీస్ ఆర్ ద 10 times వీ హ్యావ్ సీన్ అబ్రహాం అబ్రహాం అని పిలిచేది. అబ్రహాము దేవుడికి తన్ను తాను అప్పగించుకున్నాడు. ఇట్ ఈస్ ఒబీడియన్స్ విచ్ డస్ నాట్ హోల్డ్ బ్యాక్ ఈవెన్ ద ప్రెషియస్, తనకు ఎంతో ఇష్టమైంది కూడా దాచుకోవడానికి సంకోచించలేదు, ఇచ్చేశాడు. వెన్ గాడ్ డిమాండ్స్ ఇట్ ఈస్ గివెన్ వితౌట్ క్వశ్చన్, దట్ ఈస్ ఒబీడియన్స్. దేవుడు అడిగినప్పుడు ప్రశ్నించకుండా ఇచ్చేయటమే విధేయత. ఇక్కడే మనకు అర్థమవుతుంది ఫియర్ గాడ్, దేవునికి భయపడటం అంటే అర్థమేంటి తెలుసా, టు ఫియర్ గాడ్ హియర్ మీన్స్ టు బిలీవ్ హిజ్ వర్డ్ ఫుల్లీ అండ్ అబ్సల్యూట్లీ అండ్ టు బీ లాయల్ టు హిజ్ డైరెక్టివ్స్. దేవునికి భయపడటం అంటే ఏంటంటే దేవుణ్ణి పూర్తిగా నమ్మటం, ఎటువంటి అనుమానం లేకుండా నమ్మటం, ఆయన చెప్పిన దానికి పరిపూర్ణంగా లోబడటం, విధేయత చూపించటం. 13:14 అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొటేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొటేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించెను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడెను. అండ్ అబ్రహాం లిఫ్టెడ్ అప్ హిస్ ఐస్ అండ్ లుక్డ్ అండ్ బిహోల్డ్ బిహైండ్ హిమ్ వాజ్ అ ర్యామ్ కాట్ ఇన్ ఎ థికెస్ట్ బై హిస్ హార్న్స్ అండ్ అబ్రహాం వెంట్ అండ్ టుక్ ద ర్యామ్ అండ్ ఆఫర్డ్ ఇట్ అప్ యాజ్ అ బర్న్ట్ ఆఫరింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ హిస్ సన్. సో అబ్రహాం కాల్డ్ ద నేమ్ ఆఫ్ దట్ ప్లేస్ ద లార్డ్ విల్ ప్రొవైడ్ యాజ్ ఇట్ ఈస్ సెట్ టు దిస్ డే ఆన్ ద మౌంట్ ఆఫ్ ద లార్డ్ ఇట్ షాల్ బి ప్రొవైడెడ్. అయితే దేవుడి యొక్క పొటేల్ని అనుగ్రహించడం అనేది ఇట్ వాజ్ సో సడన్ అండ్ సర్ప్రైజ్. ఎందుకనంటే ఇది చూడు వెనకాలే ఉంది అనంటే వెనక్కి తట్టు చూస్తే బిహోల్డ్ అంటే అక్కడ ఉంది అని అర్థం అన్నమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉంది. అయితే ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే అబ్రహాము ఏమన్నాడంటే బాబు దేవుడు గొర్రెపిల్లనిస్తాడు అని అన్నాడు. నాయన గొర్రెపిల్ల ఏది అనంటే దేవుడు గొర్రెపిల్లనిస్తాడు అని అడిగాడు. దేవుడు గొర్రెపిల్లనిస్తాను ఇస్తాడు అని అబ్రహాము చెప్పాడు. కానీ దేవుడు గొర్రెపిల్లనివ్వల పొటేల్నిచ్చాడు. అదేంటిది పొటేల్ని ఇవ్వటం ఏంటి అనంటే డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి తెలుసా దీంట్లో. అబ్రహాము 15:9 పొటేల్నిచ్చాడు, పొటేల్ని స్లాటర్ చేశాడు. దేవుడు తిరిగి పొటేల్ని ఇస్తూ ఉన్నాడు. బ్యూటిఫుల్. పొటేలు అనేది ఇస్రాయేలీలకి ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత 2 సందర్భాల్లో వాడతారు, మిగిలిన చోట్ల గొర్రెపిల్లలే. 2 ఒకటేంటంటే లేవీకాండం 8:9 యాజకుల్ని అభిషేకించాడప్పుడు, ది ఆర్డినేషన్ ఆఫ్ ద ప్రీస్, ఇది ఒకసారి. రెండోది ఏంటనంటే ప్రాయశ్చిత్త దినం అంటదే డే ఆఫ్ అటోన్మెంట్, ఆ రోజు కూడా పొటేల్ని వధిస్తాడు. లేవ్యకాండం 16. సో అటోన్మెంట్ టైంలో ప్రీస్ట్హుడ్ టైంలో పొటేల్ని అర్పించడం మనం చూస్తూ ఉన్నాం. దీంతో మనకు అర్థమవుతుంది ఏంటి తెలుసా, పొటేలు యాజక ధర్మానికి దేవుని యొక్క ప్రాయశ్చిత్త క్రియకు ఇది సాదృశ్యంగా ఉంటూ ఉన్నదని. బ్యూటిఫుల్. ఇది జరిగినప్పుడు అబ్రహాము అబ్రహాం క్షమ అని పేరు పెట్టలా, లేదు అబ్రహాము విధేయత చూపించాడు, అబ్రహాము లోబడ్డాడు, అబ్రహాం క్షమ అని ఏం పెట్టలేదు ఇక్కడ. యెహోవా ఈరే, జెహోవా జైరా, ఇది ఆయన పెట్టినటువంటి మాట. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నదో చూడండి. గాడ్ సీస్, యావే సీస్, యావే ప్రొవైడ్స్, ప్రోవైడ్, ప్రోవైడ్. ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రో అంటే ముందు, విజన్ అంటే చూడటం, ముందుగా చూడటం, ముందస్తు ఆలోచన అని అంటారే అదనమాట. దేవుడు ముందుగానే చూశాడు ఇది. దేవుడు ముందుగానే ఆ పొటేల్ని రెడీ చేసి పెట్టాడు. సీ బిఫోర్ హ్యాండ్, ముందుగా చూడటం, చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. అయితే జెహోవా జైరా అనేది అబ్రహాము ఆ సమయంలో ఆ కొండ మీద ఉపయోగించినప్పటికీ అది నిత్యత్వంలో దేవుని యొక్క పేరు అయిపోయింది, యెహోవా జైరా. ఎందుకో తెలుసా? మనకున్నటువంటి అవసరతలను దేవుడు ముందుగా చూస్తున్నాడు కాబట్టి అది మనకి ఇవ్వాలనుకుంటే ఇవ్వటం దేవుడికి పెద్ద కష్టమేం కాదు. కాబట్టి జెహోవా జైరా అని పాడినప్పుడు మనం అడిగిందల్లా దేవుడు ఇస్తాడని కాదు, మనకు అవసరం ఉందల్లా దేవుడు ఇస్తాడని కాదు, మన అవసరం తీర్చడానికి దేవుడు ఏదైతే ముందు చూశాడో దాన్ని ఖచ్చితంగా ఇస్తాడు అనేటువంటి మాట. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అయితే జెహోవా జైరా అనేటువంటి దానికి 3 అర్థాలు చెప్తూ ఉంటారు. ద లార్డ్ సీస్, యెహోవా చూశాడు. ద లార్డ్ ప్రొవైడ్స్, యెహోవా అనుగ్రహించాడు. ద లార్డ్ ఈజ్ సీన్, దేవుడు చూచేవాడు. కాబట్టి ఏది ఏమైనప్పుడు కూడా సింపుల్గా 2 చెప్పాలి. చూసే దేవుడు అనుగ్రహించేటువంటి దేవుడు. తన సేవకులు సమస్యలు గుండా పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు చూసేవాడు అవసరమైన దాన్ని ఇచ్చేటువంటి వాడు. ఈ 14 దేవుడు అబ్రహాము ద్వారా మనకి నేర్పించేటువంటి పాఠం, ఇస్సాకు ద్వారా మనకి నేర్పించేటువంటి పాఠంలో చాలా విషయాలు ఉన్నాయి. సో మెనీ థింగ్స్ మనకు కనబడుతుంది. ఒకటి, దేవుడు మనల్ని రుజువు చేయకుండా ప్రపంచానికి ఆశీర్వదించడు లేదా శిక్షకుండా పోనివ్వడు. దేవుడు మన జీవితంలో ఏమి జరుగుద్దో చూశాడు కానీ మనం అనుభవించాలని ఆశపడుతున్నాడు. దేవుడు మన యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చూపించాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు మన విశ్వాసాన్ని సాతాను ముందు పెట్టాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు మన యొక్క విశ్వాసాన్ని మరింత పటిష్టం చేయాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షించిన తర్వాత దానికి రివార్డులాగా మనకి అనుగ్రహించాలని ఇష్టపడుతున్నాడు. ఎంత బ్యూటిఫుల్లో. ఎందుకో తెలుసా? మన ఫెయిత్ని వాల్యూ చేస్తాం, మన రిలేషన్ని వాల్యూ చేస్తాం, దేవుడు మనకిచ్చిన దాన్ని మనం చాలా ప్రెషియస్గా చూడగలుగుతూ ఉంటాం. ఆదికాండం 21వ అధ్యాయంలో నిత్యుడైనటువంటి దేవుడు ఎవర్ లాస్టింగ్ యావే ఎల్ ఓలాం అనే మాట చూసాం. దేవుడు చాలా కష్టపడి అబ్రహాం మీద ఏ విధంగా పని చేసుకుంటూ వచ్చాడో చూసాం. గాడ్ ఈజ్ ద వన్ హూ వర్క్స్ ఇన్ అండ్ త్రూ అవర్ లైఫ్. దేవుడు మన ద్వారా మనలో పనిచేసేటువంటి వాడుగా ఉంటున్నాడు. 22వ అధ్యాయంలో యావే ఈరే యెహోవా అనుగ్రహించేవాడు. హీ వర్క్స్ ఇన్ అవర్ లైఫ్స్, హీ ప్రొవైడ్స్ ఫర్ అవర్ లైఫ్స్. ఆయన మన జీవితంలో పనిచేసేవాడు, మనకి అనుగ్రహించేటువంటి వాడుగా చూస్తూ ఉన్నాడు. ఇది అబ్రహాము దేవుడి గురించి మనకు నేర్పించేటువంటి పాఠాలు. అంతేకాదు, ఇస్సాకు మనకి ఏసే గురించి నేర్పించేటువంటి పాఠాలు ఏంటో చూద్దాం. ఆ చోటికి అనేది ఆదికాండం 22వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, ఆ చోటికి వచ్చిన తర్వాత ఏసేని సిలువేశారని లూకా సువార్త 23వ అధ్యాయం 33వ వచనంలో చూస్తాం. దట్ ప్లేస్ ఈజ్ వెరీ ప్రీ వర్క్డ్ అవుట్, దేవుడు ఆశించినది. రెండోది, ఇస్సాకు కట్టెలు మోసుకొని వెళ్ళాడు, ఏసయ్య తన సిలువను మోసుకొని వెళ్ళాడు. బోత్ ఆఫ్ దెమ్ క్యారెడ్. ఇస్సాకు మోరియా కొండ ఎక్కాడు, ఏసయ్య కల్వరి కొండ ఎక్కాడు. ఇస్సాకు కొండెక్కిన తర్వాత తండ్రికి పూర్తిగా లోబడిపోయి ఉంటాడు. పూర్తిగా భూలోకంలో ఉన్న తండ్రికి, పరలోకంలో ఉన్నటువంటి తండ్రికి లోబడిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలో ఉన్నప్పుడే తండ్రికి తన చిత్తాన్ని అప్పగించేశాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలోనే నా ప్రాణాన్ని నేనే అప్పగించుకుంటున్నాను అని చెప్పాడు. సో ఇస్సాకు ఏసయ్య, ప్లేస్ వుడ్ సబ్మిషన్. నాలుగోది, దేవుడే చూచుకుంటాడు ప్రొవిజన్ అనేది చూస్తూ ఉన్నాం. ఇస్సాకు ఆ బలి ఇవ్వటం ప్రేస్లో దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుణ్ణి మనకి అనుగ్రహించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. ఇక్కడ ఇస్సాకు విషయంలో పొటేల్ని అనుగ్రహించాడు, మన విషయంలో యేసు ప్రభుని మనకి అనుగ్రహించాడు. ఇస్సాకు మోరియా కొండ నుంచి సజీవుడిగా దిగొచ్చాడు, యేసుక్రీస్తు ప్రభువారు సమాజంలోంచి సజీవుడై బయటకు వచ్చాడు. ఏసయ్యకి ఒక ఛాయగా ఉన్నాడు ఇస్సాకు ఇక్కడ బ్యూటిఫుల్గా. సో మై ఫ్రెండ్స్, అబ్రహాం నుంచి మనం టెస్టింగ్ ద్వారా దేవుణ్ణి ఏ విధంగా మహిమపరచగలుగుతాం, దేవునికి ఏ విధంగా దగ్గర అవ్వగలుగుతాం, దేవుని అందు విశ్వాసంలో ఏ విధంగా పటిష్టించబడతాం, దేవునికి దగ్గర అవటంలో ఏ విధంగా దోహదపడుతుంది, ఇది అబ్రహామును నేర్చుకుంటే, ఇస్సాకు నుంచి దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుడి కోసం ఎంతగా చింతించాడో, ఎంతగా దుఃఖపడ్డాడో, కుమారుణ్ణి ఆయన వధించటానికి సిలువ మీద తల తిప్పేసుకున్నాడు. అబ్రహాము కుమారుణ్ణి చంపుతుంటే ఆగు అన్నటువంటి తండ్రి దేవుడు కుమారుడి మీద ఇప్పుడు ఆ విధమైనటువంటి ఖడ్గం పడతా ఉంటే తల తిప్పేసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద చనిపోకపోతే మనకి రక్షణ లేదు. యేసుక్రీస్తుని దేవుడు మనకి గొప్ప బహుమానంగా ఇచ్చాడు. ఇస్సాకుని వరంగా ఇచ్చాడు అబ్రహాముకి, అదే వరాన్ని మళ్ళీ అడిగేశాడు. అబ్రహాం నువ్విచ్చిందేగా, తీసేసుకో అన్నాడు. ఇస్సాకుని కిందకి తీసుకెళ్ళక ముందు ఎంతగా కౌగులించుకొని ఉంటాడో, ఎంతగా ముద్దు పెట్టుకొని ఉంటాడో, చనిపోయి తిరిగి లేచిన ఇస్సాకును చూసినట్లు చూసి ఉంటాడు. వాట్ ఏ బ్యూటిఫుల్ థింగ్ ఇట్ ఈస్. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచినప్పుడు దట్ ఈస్ ద మోస్ట్ ప్రెషియస్ గిఫ్ట్ గాడ్ హాస్ గివెన్ టు అస్. ఒక చిన్న ఇలస్ట్రేషన్ చెప్పి నేను ముగిస్తాను. డేవిడ్ మోర్సే మిషనరీ, తర్వాత బర్మా వెళ్ళి పరిచర్య చేశాడని తెలుస్తూ ఉంది. మహారాష్ట్ర ప్రాంతంలో ఆయన పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఆయనకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు ఇండియన్, ఆయన పేరు రామ్భౌ అనేటువంటి ఫ్రెండ్. ఈ రామ్భౌ అనేటువంటి ఫ్రెండ్ డీప్ సీ డైవింగ్కి వెళ్ళి అక్కడి నుంచి పర్ల్స్ తీసుకొచ్చేటువంటి వాడు. అది ఆయన చేసేటువంటి పని, పర్ల్స్. అయితే అలాంటి పనిలో ఉన్నప్పుడు డేవిడ్ మోర్సే రాంబౌ దగ్గరికి వెళ్ళి చాలాసార్లు యేసుప్రభు గురించి చెప్పాడు. యేసుప్రభు వారు ఏ విధంగా విలువైనటువంటి కార్యం చేశాడో, మనం రక్షింపబడటానికి చేయాల్సింది ఏమీ లేదు, యేసుప్రభు యందు ఖాళీ కేవలం విశ్వాసం చూపిస్తే చాలు అని అంటే రాంబౌ చాలా చులకనగా చెప్పేవాడు. అయ్యా, నువ్వు చెప్తున్నట్లు ఒకవేళ కేవలం ఒక వ్యక్తి మీద నమ్మకం ఉంచడం బట్టి పరలోకంకి వెళ్తే గనక ఆ పరలోకం వేస్ట్ అయ్యా, నాకొద్దు, అది పనికి మాలింది, చవకబారింది, ఉచితంగా వచ్చింది అని రాంబావు వినేవాడు కాదు. డేవిడ్ మార్సే చాలాసార్లు ప్రార్థన చేశాడు, ప్రభా నేను ఎలా చెప్పాలి, నేను ఎలా చెప్పాలి అనేసి. ఒక దినాన్న రాంబావు ఇంటికి వచ్చాడు, డేవిడ్ మార్సే ఇంటికి తలుపు కొట్టాడు. డేవిడ్ మార్సే తలుపు తీశాడు, రాంబావు అన్నాడు నువ్వు ఇంటికి రావాలి ఒకసారి అని. ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత డేవిడ్ మార్సే కోసం ఒక కుర్చీ తయారు చేశాడు, ఎందుకంటే వాళ్ళ కింద కూర్చునేవాడు. ఈయన పాశ్చాత్య దేశుడు కదా, దేశానికి చెందినవాడు కదా, కింద కూర్చోవటం కష్టం వద్దని తన కోసం ఒక చెక్క కుర్చీ తయారు చేశాడు. ఆ కుర్చీ మీద కూర్చొని చాలాసార్లు బైబిల్ చదువుతూ ఉంటే రాంబావు వినేవాడు, అనేక ప్రశ్నలు అడుగుతూ ఉండేవాడు. వాళ్ళిద్దరి మధ్యన అద్భుతమైన సంభాషణ జరుగుతూ ఉండేది. ఆ రోజు ఆ కుర్చీ మీద కూర్చొని ఉంటే రాంబావు అన్నాడు, ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని లోనికి వెళ్ళి ఆయన ఒక చిన్న డబ్బా పట్టుకొని వచ్చాడు, చాలా పవిత్రంగా. ఆ డబ్బాని చేతిలో పెట్టి, ఈ డబ్బాలో అతి విలువైనటువంటి ఒక బహుమానం ఉన్నది, నేను చెప్తాను ఒకసారి అని అన్నాడు. నాకు ఒక కొడుకు ఉండేవాడు. ఆ మాట వినగానే డేవిడ్ మార్సే అన్నాడు, నువ్వు నాకు ఎప్పుడు చెప్పలేదు నీ కొడుకు ఉన్నాడని. అవును నేను చెప్పలేదు, ఎందుకంటే ఆ కొడుకు గురించి ఆలోచించినప్పుడు అలా చాలా దుఃఖం వచ్చేది, అందుకే చెప్పలేదు. సరే చెప్పు చెప్పు. నా కొడుకు చాలా గొప్ప డీప్ సీ డైవర్, సముద్రపు అగాధములోకి వెళ్ళి అక్కడి నుంచి పర్ల్స్ తీసుకొని వచ్చేటువంటి వాడు. అయితే ఒకసారి తాను చాలా లోతుకెళ్ళి ఒక పెద్ద వజ్రాన్ని తీసుకొని ఉండాల్సిన టైం కంటే ఎక్కువ ఉండి ఆయన పైకి వచ్చేటప్పటికీ ఊపిరి పీల్చలేకపోయాడు. నా చేతిలో ఆ పర్ల్ పెట్టేశాడు, కానీ కుమారుడు చచ్చిపోయాడు. నా కొడుకు తెచ్చినటువంటి ఆ పర్ల్ చాలా పెద్దది, కొన్ని కోట్లు వస్తాయి, కానీ దాన్ని అమ్మటానికి నాకు ఇష్టం లేదు. దాన్ని చూసినప్పుడల్లా నా కొడుకు గుర్తొస్తాడు, ఆ పర్ల్ నా కొడుకుతో సమానం, అందుకనే నేను ఈ డబ్బాలో పెట్టి నీకు ఇస్తున్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నువ్వే నాకు దగ్గరగా ఉన్నావు, యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్, అందుకే నీకు ఇస్తున్నాను ఇదనంటే అది తెరిచి చూశాడు, చాలా పెద్ద పర్ల్. అబ్బా ఇంత పెద్ద పర్ల్, ఏ నేను ఒక పని చేస్తాను, ఇంత పెద్ద పర్ల్ ఇంత ఖరీదైంది, నీ దగ్గర నుంచి ఉచితంగా తీసుకోవడానికి నాకు ఇష్టం లేదు, ఒక $10,000 ఇస్తే సరిపోద్దా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అన్నాడు రాంబో. ఓ 10,000 బాగుదా, 15,000 మాట, ఏయ్ నీకు అర్థమవుతుందా, అంటే 15,000 కంటే ఎక్కువ ఇమ్మంటావా, నేను కష్టపడి నీకు ఎంత అడిగితే నేను అంత ఇస్తాను, ఇది చాలా ఖరీదైంది, ఐ కెనాట్ టేక్ ఇట్ ఫ్రీలీ అని అంటే, ఏం మాట్లాడుతున్నావు, ఇది నా కొడుకుతో సమానం తెలుసా అని కళ్ళం నీళ్ళు వచ్చేస్తున్నాయి. నా కొడుకుని నీకు గిఫ్ట్ ఇస్తానంటే నువ్వు డబ్బులు కడతానంటావా, ఏం మాట్లాడుతున్నావు అని అంటే, డేవిడ్ మార్సే అప్పుడు నవ్వుతూ అంటా ఉన్నాడు, ఇంతకాలం నీతో చెప్తుంది అదే దేవుడు తన కుమారుణ్ణి పెట్టిలో పెట్టి నీకు ఇస్తే డబ్బులు కడతానంటున్నావు, శ్రమల గుండా వెళ్తానంటున్నావు, నువ్వు చేయదలుచుకుంది అని తెలుసా, 900 మైళ్ళు మోకాళ్ళ మీద నడుచుకుంటూ ఢిల్లీ వెళ్ళి అక్కడ ఏదో యాగం చేస్తానన్నావు, ఆ విధంగా యాగం చేస్తే అప్పుడు నీకు పరలోకం వస్తుందని అనుకున్నావు, నీ కాళ్ళు పగిలిపోయి ఉండేవి, దారిలోనే చచ్చిపోయి ఉండేవాడు, కానీ నువ్వు దాన్ని గొప్ప త్యాగం అని అనుకున్నాడు. త్యాగం ద్వారా పరలోకం సంపాదించలేం, ఎందుకనంటే మనకి పరలోకాన్ని ఇవ్వడానికి దేవుడు తన కుమారుణ్ణి త్యాగం చేశాడు సిలువ మీద, దాన్ని స్వీకరిస్తే చాలు. ఆ రోజు రాంబావు యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. మేబీ మీరు అనొచ్చు రాంబావుకి బైబిల్ సరిగ్గా తెలియదు, రాంబావుకి రక్షణ అంటే ఏంటో సరిగ్గా తెలియదు, మేబీ తన యొక్క మతం చెప్తుంది ఎంత కష్టపడితే ఎంత రక్తాన్ని చిందిస్తే అంత గొప్పది అని. కానీ చాలామంది క్రైస్తవులు అలా ఆలోచిస్తున్నారు కదా, నేను కానుకలేస్తే పరలోకం వస్తుంది, పెద్దల్ని దగ్గరికి తీసుకుంటే పరలోకం వస్తుంది, పేదలకి దాన ధర్మాలు చేస్తే పరలోకం వస్తుంది, పరాయి దేశంలో మిషనరీ సేవకు డబ్బులు ఇస్తే నాకు పరలోకం వస్తుంది, ఒక మందిరాన్ని కట్టిస్తే నాకు పరలోకం వస్తుంది, మందిరం యొక్క అవసరతలు తీరిస్తే నాకు పరలోకం వస్తుంది, అవి చెడ్డమని చెప్పట్లేదు, ఇవన్నీ మంచివే, కానీ వీటిలో వేటిని బట్టి కూడా మనం పరలోకాన్ని పొందలేం. దట్ ఈస్ ఫ్రీ గిఫ్ట్, ఉచితమైన బహుమానం, బట్ ఇట్స్ ఎ వెరీ ప్రెషియస్ గిఫ్ట్, చాలా విలువైంది. తన కుమారుణ్ణి మనకిచ్చాడు యేసయ్య. అబ్రహాము గురించి మీకు చాలా ప్రశ్నలు వచ్చినాయి కదా, ఎలా చేస్తాడు అబ్రహాము, ఎలా అడిగాడు అబ్రహామునని, కానీ దేవుణ్ణి అడగటానికి ఎవరు లేరు, ఆయనే చేసుకున్నాడు. నిన్ను రక్షించడానికి తన కుమారుణ్ణి బలివడానికి ఇష్టపడ్డాడు. అబ్రహాము కత్తి పైకెత్తి ఇస్సాకును చంపుతుంటే ఆగు అని అన్నాడు. కానీ కల్వరి కొండ మీద యేసు ప్రభు మీద కొరడా ఎత్తుతింటే చెయ్యి అడ్డు పెట్టలేదు. మేకులు కొడుతుంటే వద్దని చెప్పలేదు. ఆయన దాహం అంటా ఉంటే ఏం మాట్లాడలేదు. నా దేవా ఎందుకు చేయి విడిచావంటే సమాధానం కూడా ఇవ్వలేదు. ఎందుకో తెలుసా? నిన్ను రక్షించడానికి. అది మనం అర్థం చేసుకోవాలంటే మేబీ ఈ యొక్క మూవింగ్ నెరేషన్లో మనకు అర్థమవుతుంది. మేబీ నువ్వు క్రిస్టియన్ వై ఉండొచ్చు, చర్చ్కి వెళ్ళే వ్యక్తి వై ఉండొచ్చు, బైబిల్ బాగా తెలిసి ఉండొచ్చు, బట్ స్టిల్ రక్షింపబడలేదేమో. బట్ స్టిల్ దేవుని ఉచిత బహుమానం అయిన యేసుక్రీస్తుని అంగీకరించలేదేమో, విశ్వాసంతో స్వీకరించలేదేమో. ఇప్పుడైనా వై డోంట్ యు డూ దాట్? యేసయ్యా, నువ్వు నా కోసం చనిపోయావు తండ్రి, నన్ను ప్రేమించి నీ కుమారుణ్ణి సిలువ మీద బలియాగం చేశావు నా కోసం. నేను చేసిన అతిక్రమాలకి, నేను చేసిన పాపానికి నన్ను క్షమించవా? నీ కుమారుణ్ణి నేను స్వీకరిస్తున్నాను. ఆ మాట చెప్పగలుగుతావా? దట్ విల్ బ్రింగ్ ఎ చేంజ్ ఇన్ యువర్ లైఫ్. దట్స్ ఎ న్యూ బిగినింగ్. తలంచండి, ఒక నిమిషం ఆలోచిద్దాం. 22వ అధ్యాయం మొదట చదువుతున్నప్పుడు సెవరల్ క్వశ్చన్స్ మీకు వచ్చాయి. దేవుడు ఎలా అడిగాడు? దేవుడు ఎందుకు ఇలా చేశాడని. అబ్రహాం విషయంలో కుమారుని బలి ఇవ్వలేదు, కానీ యేసే విషయంలో బలి అయిపోయింది. దాన్ని ఎవరు ప్రశ్నించట్లేదు. ఇంకా వేరే విధంగా ప్రశ్నిస్తున్నారు. యేసే నిజంగా చచ్చిపోయాడా? యేసే నిజంగా తిరిగి లేచాడా? దీస్ ఆర్ ద క్వశ్చన్స్ వీ హ్యావ్, బట్ వీ హావెంట్ సీన్ ఇట్ ఇన్ దిస్ పర్స్పెక్టివ్. ఈ కోణంలో మనం చూడలేకపోయాం. యెహోవా జైరే, యెహోవా ఇరే, దేవుడు మనకి అనుగ్రహించాడు. ప్రొవిజన్ ముందే చూశాడు. జగత్ పునాది వేయబడక ముందే ఈరోజు ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో వాళ్ళకి రక్షణ అవసరమని తన కుమారుణ్ణి ఒక పొటేల్లాగా ముందే అనుగ్రహించాడు. ఇస్సాకు అడిగితే అబ్రహాం అన్నాడు దేవుడు గొర్రెపిల్లనిస్తాడని. బాప్తిస్మిచ్చి యోహాను, యోహాను సువార్త 1వ అధ్యాయంలో యేసు ప్రభు వారు నడుచుకుంటూ వస్తుంటే అన్నాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. నీ పాపాన్ని మోసుకెళ్ళటానికి వచ్చాడు ఆయన. నీ పాపాన్ని సిలువ మీద తాను అనుభవించడానికి, భరించడానికి వచ్చాడు ఆయన. హీఈస్ గివింగ్ అన్ అబ్సల్యూట్లీ ఫ్రీ గిఫ్ట్. దాన్ని స్వీకరిస్తావా? మా దేవా, మా ప్రభా, ఈరోజు ఎవరైనా ప్రభా యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించడానికి ఇష్టపడుతుంటే, లైవ్లో అయి ఉండొచ్చు లేదా రికార్డెడ్ అయి ఉండొచ్చు, ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రభా ఈ సమయంలో మీరు పనిచేయమని అడుచున్నాను తండ్రి. ప్లీజ్, అబ్రహాం ఏ విధంగా స్ట్రగుల్ అయి ఉంటాడో మేము ఊహించగలిగాం. దాన్ని మ్యాగ్నిఫై చేసుకుంటే నీ కుమారుడైనటువంటి, ఏకైక కుమారుడైనటువంటి యేసయ్య సిలువ మీద వధిస్తున్నప్పుడు నీ యొక్క స్ట్రగుల్ మేము ఊహించగలం ప్రభా. తండ్రి, దట్స్ వెరీ ఇంటెన్స్. అందుకే కుమారుడు యేసయ్య నా దేవా, నా దేవా ఎందుకు నా చేయి విడిచావు అంటున్నాడు. ఓన్లీ టు హోల్డ్ అవర్ హ్యాండ్స్. ఈరోజు ఎంతమంది అయితే నీ చేయి పట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఫ్రమ్ హెన్స్ ఫోర్త్ లెట్ దెమ్ వాక్ విత్ యూ. నీతో కలిసి నడవగలటొక కృప చూపించమని, ఈ వాక్యాన్ని మాకు దీవెనకరంగా చేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.